అటువంటి ఈమె ఎవరు? ఈ సీత మమ సుత నా కూతురు అని దర్జాగా చెప్పాడు. ఏదో భూమి గర్భం నుంచి వచ్చింది కాదు, నాకు నిజంగా కన్నబిడ్డ ఈవిడ అంటే అంత ప్రేమగా పెంచుకుంటున్నాను. సుత అనే శబ్దమునకు మమ సుత అంటే నా కూతురునే కాదు, నాకు ముక్తినిచ్చే దేవత అని మరొక అర్థం. ఈ లక్ష్మి అయిన సీత నాకు ముక్తినిచ్చే ఆవిడ. ఇప్పుడు నీకు ఇచ్చేస్తున్నాను సహధర్మచరి తవ, తవ నీకు సహధర్మచరి, ఈరోజు నుంచి సహధర్మచారిణి అంటే నీ కూడా తిరుగుతుంది. నీ భార్య అంటే ఉత్తి భార్య కాదు, ఎప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెంట వస్తుంది. భార్యలు రెండు రకాలు, ఊరికే తాళిగట్టి ఇంట్లో వదిలేసే భార్యలు కొందరు, భర్త గారిని ఎప్పుడూ విడిచిపెట్టకుండా కూడా తిరిగే భార్య. అంటే భర్త గారు తీసుకెడితేను దిక్కుమాల పోడు ఇంట్లో పడు ఉండే ఏం చేయలేం, కానీ మాట్లాడకుండా కూడా తీసుకెడితే మా ఆయన ఎక్కడికి వెడితే అక్కడికి వెళతాను అనే భార్య కూడా సహధర్మచరి అన్నమాట. ఈమెను నేను నీకు ఇస్తున్నాను, చెయ్యిని పట్టుకో, నీకు భద్రం కలుగుతుంది, శుభం కలుగుతుంది. ఈవిడ పాణిగ్రహణం చేస్తే ఈమె చేతిని నీ చేత్తో పట్టుకుంటే నీకు సకల శుభములు కలుగుతాయి. శాస్త్ర ప్రకారంగా ఈమెను స్వీకరించు, ప్రేమతో స్వీకరించు. ఇంకా ఈమె ఏం చేస్తుంది స్వీకరిస్తే? పతివ్రత, ఈవిడ పరమ పతివ్రత, భర్తే దేవుడు అనుకుంటుంది, నిన్ను అనుసరిస్తుంది. మహానుభవ, ఛాయేవ ఛాయా ఇవ అనుగత సదా, మనిషి వెంట నీడలాగా నిన్ను అనుసరిస్తుంది. మనిషి ఎండలో వెడుతూ ఉంటే లేక దీపంలో వెడుతూ ఉంటే మన నీడ కూడా మనతో వస్తుందిగా. మనిషి ఉంటే నీడ ఉంటాడు, నీడ ఉంటుంది, నీడ పొమ్మన్నా పోదు. అలా ఈమె నిన్ను నీడలాగా విడిచిపెట్టకుండా వస్తుంది, నీ వెంట నీడలా వస్తుంది. నీడలాంటి ఆడదీవిడే నిన్ను విడిచిపెట్టకుండా వస్తుంది అని పలికి పరమ పవిత్రమైన వేదమంత్రములతో కూడిన నీళ్లు చేతిలో పోసాడు. చెయ్యి చెయ్యి పట్టుకోగానే చేతిలో నీళ్లు వదిలిపెట్టాడు. అలా నీళ్లు పోస్తే ఆ రోజు నుంచి వాళ్ళు దంపతులు అవుతారు. ఈ విధంగా మంత్రపోత జలం పోసి పవిత్రమైన ముహూర్తంలో సీతాదేవిని రామచంద్రుడికి ప్రసాదించాడు, కన్యాదానం చేశాడు. వెంటనే దేవతలు ఋషులు పైనుంచి సాధు సాధు అని అరిచారు, పుష్పవర్షం కురిపించారు, రకరకాలైనటువంటి పాటలు పాడారు, అప్సరసలు నాట్యమాడారు. ఇలా సీతాదేవిని కన్యాదానం చేశాక పొంగిపోయాడు ఆయన. ఇప్పుడు లక్ష్మణునికే తిరిగాడు. ఇదిగో ఈ ఊరి పిల్లను నీకు ఇస్తున్నాను అన్నాడు. తన తమ్ముడిని పిలిచాడు, మాండవిని శ్రుతకీర్తిని వరుసగా భరతునికి శత్రునిఘ్నుడికి ఇమ్మన్నాడు. వాళ్ళిద్దరికీ ఇచ్చారు. నలుగురు సోదరులు, వశిష్ఠుడు కుల పురోహితుడు, మరో పక్కన సీతాదేవి యొక్క పురోహితుడైన శతానందుడు చూస్తూ ఉండగా పాణిగ్రహణం చేయించుకున్నారు, చేతిలో నీళ్లు పోయించుకున్నారు, అగ్నికి చుట్టూ ప్రదక్షిణ చేశారు. అగ్ని చుట్టూతో ఎప్పుడు ప్రదక్షిణ చెయ్యాలి, అది కూడా 7 అడుగులు వేయాలి. మైత్రం సాప్తపదీనం అన్నారు, అంటే 7 అడుగులు నడిస్తే ఎవరితో అయినా స్నేహం ఏర్పడుతుంది. పదము అంటే అడుగు, సాప్తపదీనం అంటే 7 అడుగులు. 7 అడుగులు నడిస్తే అప్పుడు ఏమవుతుంది, ఆ రోజు నుంచి వాళ్ళిద్దరి మధ్యలో స్నేహం ఏర్పడుతుంది. ఇంకో అర్థం ఏంటో తెలుసా, పదము అంటే మాట. భార్యాభర్తలిద్దరు 7 మాటలు మాట్లాడుకుంటే ఆ రోజు నుంచి వాళ్ళ మధ్యలో స్నేహం ఏర్పడుతుంది. 7 మాటలు ఏమిటనమాట, ఏమండి ఈ రోజు నుంచి నేను మిమ్మల్ని విడిచిపెట్టను, ఈ రోజు నుంచి మీ ఇల్లే నా ఇల్లు, మీ వంశమే నా వంశం. అలాగే ఈయన వెంటనే అంటాడనమాట, నీ తల్లిదండ్రుల్ని నిన్ను గౌరవిస్తాను, నీవు నాకు ఆత్మీయురాలివి, నీ పోషణ బాధ్యత నాది. ఆఖరిని ఇద్దరు కలిసి మన ఇద్దరం ఒకటే అనుకోవాలి, అది 7వ మాట. అవగాహనకి రావాలి. అలా వస్తే అది సప్తపదీనం అవుతుంది. ఆ రోజు నుంచి వాళ్ళు అగ్ని సాక్షిగా మాట్లాడారు, ఆ మాటలు కూడా అగ్నికి ఎదురుకుండా నిలబడి మాట్లాడారు. నేను నిన్ను విడిచిపెట్టనన్నాడు ఆయన, నేను నిన్ను విడిచిపెట్టనంది ఈవిడి, నేను నిన్ను నెత్తి మీద పెట్టుకు తీసుకెడతాను ఎక్కడికైనా అన్నాడు ఈయన. ఏమండి మీ పాదాలు పట్టుకుంటానంటుంది ఆవిడ. ఇలా ఇద్దరు అగ్నికి ఇచ్చిన మాట నిలబెట్టుకుని యావత్ జీవితం గడపాలి. అలా అగ్ని చుట్టూ ప్రదక్షిణం చేశారు, అడుగులు వేశారు, మాటలు మాట్లాడారు. వివాహ కార్యక్రమంలో ఎప్పుడు ఏ కార్యక్రమం అలా చేయాలో అలా చేయాలట. అరుంధతి నక్షత్రం అక్కడే ఉంది అదృష్టవశాత్తు, వశిష్ఠుడే కదా కుల పురోహితుడు, వాళ్ళ ఆవిడ పక్కనే ఉంది. అరుంధతి నక్షత్రం చూడడానికి ఏమీ శ్రమ పడలేదు వాడు. ఎంతమంది ఉన్నారు కదా మీలో ఎవరైనా అరుంధతి నక్షత్రాన్ని స్పష్టంగా చూసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి. పెద్ద అందులో పగటి ముహూర్తం అయితే నెత్తి మీద నక్షత్రాలే కనబడవు, రాత్రిపూట నక్షత్రాలు కనబడేటప్పటికి ఈ భార్యాభర్తలిద్దరూ కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కదా ఒకళ్ళకొకళ్ళు తగులుతుంటే కొంచెం ముచ్చట ఒక రకమైన పులకింత గిలిగింత ఉంటాయి. ఈ గిలిగింతల్లో పడి పాపం బ్రహ్మగారు చూడంటే ఓ కనబడారండి అని ఈ ఇద్దరు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటారు. ఆ అరుంధతిని సక్రమంగా చూస్తే అరుంధతి ఎలా అయితే వశిష్ఠుణ్ణి విడిచిపెట్టలేదో అలా ఎప్పుడు భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళు విడిచిపెట్టనమాట. అందుకని అరుంధతిని చూడాలి. రాముడి కళ్యాణంలో అరుంధతి వశిష్ఠులు ఉన్నారు కనుక వాళ్ళు చక్కగా చూశారు. వాళ్ళు తలబ్రాలు పోసుకుంటూ ఉంటే అది ఒక ముచ్చట అన్నారు. ఒక మహానుభావుడు ఒక గొప్ప శ్లోకం రాశాడండి, ఇక్కడ ఆ శ్లోకం చెప్పుకోవాలి మనం. జానక్యా కమలామలాంజలి పుటేయా పద్మరాగాయిత న్యస్త రాఘవ మస్తకేచ విలసత్కుంద ప్రసూనాయిత స్రస్తాః శ్యామలకాయ కాంతి కలితాః యా ఇంద్రనీలాయితాః ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః. సీతారాములు ఎదురెదురుగుండా కూర్చున్నారు పీటల మీద. ఒకరి నెత్తి మీద ఒకరు తలబురాలు పోసుకున్నారు. తల మీద పోసుకునే పురాలు అంటే బియ్యం, తల మీద పోసుకునే బియ్యం కనుక తలబురాలు అన్నారు. కానీ పూర్వకాలంలో బియ్యం బదులుగా ముత్యములు పోసుకునేవారు. వాళ్ళకేం బోల్ డబ్బులు ఉన్నాయి, మంచి ముత్యాలు దొరుకుతాయి, ఇవ్వాలే కానీ షష్టి పూర్తికి నేను మా ఆవిడ కూడా పోసుకుంటాం, మీరు పట్టుకురండి పోసుకోమేమిటి. కాబట్టి చెప్పచ్చు ఏంటంటే మంచి తలబురాలు మంచి ముత్యాలు పట్టుకొచ్చారట, ఖరీదైన ముత్యాలు. ముత్యములు ఎలా ఉంటాయి, తెల్లగా ఉంటాయి. ముందుగా సీతాదేవి చేతిలోకి తీసుకుంది. ఎప్పుడు ఆడపిల్లే ముందు తీసుకుని తర్వాత భర్త నెత్తి మీద పోసాక మొగుడు పోయాలి. అంతేగాని నేను పోసేస్తా నేను పురుషుణ్ణి అని పురుషాహంకారం మగవాడు చూపించకూడదని పూర్వకాలంలో శాస్త్రాల్లో చెప్పారు. ఆ రోజుల్లో శాస్త్రములను పాటించేవారు. భవిష్యత్తులో పెళ్లి కావాల్సిన ఆయన కుర్రాళ్ళు కాస్త మీరు అది పాటించి నేనే పోస్తానకుండా పోయి పోయి అని ఆవిడ చేత పోయించుకోవాలి. అయితే ఇప్పుడు మంచి ముత్యాలు తగ్గిపోయి అవేవో పిచ్చి పిచ్చి ధర్నా కోల వాడి మొహం కోల అవి మొహం మీద పోసుకుంటే మొహం అంతా కూలిపోతుంది కాలిపోతుంది. పోస్తే బియ్యం పోయించుకోండి, కల్తీ లేని బియ్యం శాల్తీగా పోయించుకోండి, లేదా పూర్తిగా ముత్యాలు పోయండి. అంతేగాని బియ్యాన్ని పాడు చేస్తారేటండి. ఈ బియ్యం నెత్తి మీద పోసాక వీటిని చక్కగా ఆ పక్క వాళ్ళు పట్టుకెళ్ళి అన్నం వండుకు తినాలట. అందువల్ల బియ్యంలో ఏ చెత్త కదపకండి, పూర్తిగా తెల్లని బియ్యమే పోసుకోండి. బియ్యం బదులుగా ముత్యాలు ఉంటే ముత్యాలు పోసుకోండి, ఆ ముత్యములు ఎవరో ఒక పేదవాళ్ళకి ఇచ్చేయండి. బంగారం కూడా కావాలంటే పోసుకోవచ్చు, నేనే అభ్యంతరం పెట్టను. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే మంచి ముత్యములు అక్కడ తెచ్చారు. ముందు సీతాదేవి చేతిలోకి తీసుకుంది. ముత్యములు తెల్లగా ఉంటాయి. సీతాదేవి చేతులు ఎలా ఉన్నాయి, ఎర్రగా తామర పువ్వుల్లో ఉన్నాయట. ఈ తెల్లని ముత్యములు జానకీదేవి చేతిలోకి రాగానే సీతాదేవి అరిచేతి కాంతి ముత్యముల మీద పడి ముత్యములు ఎర్రగా మారిపోయాయట. అంటే ఆవిడ అరిచేతులు ఎంత ఎర్రగా ఉన్నాయండి. కమలామలాంజలి అన్నారు. కమల అంటే తామర పువ్వు వలె అంజలి ఈ చేతుల యొక్క దోసిలి ఉన్నది. దోసిలి ఎర్రగా తామర పువ్వుల్లో ఉందన్నమాట. ఆ చేతులకి ఏ రంగు వేయలా, రంగులు వేయకుండా ఒరిజినల్గానే సీతాదేవి చేతులు అంత ఎర్రగా ఉంటాయన్నమాట. చూసారా నా అరిచేతులు ఎలా ఉన్నాయో, అంత ఎర్రగా ఉన్నాయి. ఇప్పుడు ఈ ముత్యములు అందులో పడగానే ఈ కాంతి దాని మీద రిఫ్లెక్ట్ అయ్యి ప్రతిఫలించి ముత్యములు పద్మరాగములు కెంపులు వలె మారిపోయాయి. సీతాదేవి చేతిలోకి తీసుకున్నది కెంపులు అనుకుంటున్నారట జనం. ఆ కెంపుల్లో ఉన్న ముత్యములు రాముడి నెత్తి మీద పోసింది, అవి కిందకి దొల్లిపోతున్నాయి. దొల్లిపోతున్నప్పుడు ఏమైంది, ఆచ్ఛాదన ఉండదు కదా, ఆయన మించి కింద పడిపోతూ ఉంటే అవి ఎలా ఉన్నాయి, మల్లె పువ్వుల్లో ఉన్నట్టు కొంద ప్రసూనాయిత. మల్లె పువ్వులు ఎలా ఉంటాయో అలా తెల్లగా ఉన్నాయి, ఎందుకంటే ముత్యములు తెల్లగా ఉంటాయి, కిందకి పడిపోతున్నాయి కనుక ఎవరి రంగు దాని మీద లేదు కనుక తెల్లగా ఉన్న ముత్యములు మల్లె పువ్వుల్లో కనపడ్డాయి. కొన్ని ముత్యములు రాముడి శరీరం మీద ఇరుక్కుపోయాయి, అంటే రాముడి శరీర కాంతి దాని మీద పడింది. రాముడు ఎలా ఉంటాడు, నీలంగా ఉంటాడు. నీలంగా ఉన్న రాముడి కాంతి ముత్యాల మీద పడి ఆ తెల్ల ముత్యములు ఇంద్రనీలముణుల్లో ఉన్నాయి. యాహ ఇంద్రనీలాయితాహ, ఆ ముత్యములు ఇంద్రనీలముణుల్లో ఉన్నాయి. నిజానికి ఆ ముత్యములు తెలుపు, కానీ సీత చేతిలో ఉన్నప్పుడు ఎర్రగా ఉన్నాయి, దొల్లుతున్నప్పుడు మల్లె పువ్వుల్లో ఉన్నాయి, రాముడి శరీర కాంతి పడినప్పుడు ఇంద్రనీల మణుల్లో ఉన్నాయి, ఒకే మణులు మూడు రంగుల్లో ఉన్నాయి. ఏమిటా మూడు రంగులు? తెలుపు, ఎరుపు, నలుపు. అంటే సత్వము, రజస్సు, తమస్సు త్రిగుణములతో సృష్టి ఉంది. ఆ త్రిగుణములు మాలోంచి వచ్చాయి, మమ్మల్ని చూస్తే మీకు త్రిగుణములు దూరం అయిపోయి నిర్గుణ పరబ్రహ్మలో కలిసిపోతాయని చెప్పాడు. తద్వారా మీ కుటుంబం కూడా త్రిగుణములతో ఉంటేనే సంతానం కలుగుతుంది. మీరు కూడా అన్ని గుణములు సద్గుణములు ప్రాప్తించి సుఖంగా ఉండండి. కానీ ఉన్నది ఒకటే గుణం అక్కడ, అసలు ఏ గుణము లేని నిర్గుణం ముత్యం. మీరు కూడా నిర్గుణులయ్యి ఉండండి అని మళ్ళీ ఒక సందేశం. ఇలా మూడు రంగులుగా మారుతున్న సీతారాములు తమ పెళ్లిలో ఒకరి నెత్తి మీద ఒకరు పోసుకున్న ఆ మంచి ముత్యములు ఈ వధూవరులకు శుభము కలిగించుగాక అని దాని అర్థం. ఇంతకీ ఈ శ్లోకానికి అర్థం ఏమిటి? సీతారాములు పెళ్లిలో నెత్తి మీద పోసుకున్న మంచి ముత్యములు ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్న వధూవరులకి దంపతులకు శుభమును ఇచ్చుగాక. అలా శ్లోకాన్ని మనం శుభలేఖ మీద వేయించుకుంటే మన పెళ్లి శుభంగా ఉంటుంది. అంతేగాని అసలు శ్లోకాలు తీసేసి ఎవడికోడు ఇంగ్లీష్లో కార్డియల్లీ ఇన్వైటెడ్ అంటే. కాబట్టి తప్పక ఈ శ్లోకం రేపు పొద్దున్న భవిష్యత్తులో మీ పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తున్నప్పుడు వేయించండి, తప్పులు లేకుండా వేయించండి, శుభం కలుగుతుంది. ఏమైతేనే సీతారాములు చక్కగా నెత్తి మీద పోసుకున్నారు మంచి ముత్యములు, ఆ మంచి ముత్యములు అందరికీ దానం ఇచ్చారు. బిందులు ఏం చేస్తారంటే పానకం బిందులు ఉంగరాలు వేసి ఆ ఉంగరాన్ని ఒకేసారి చెయ్యెట్టి తీయాలి. ఇరుకు బిందు అది, అందులో ఇద్దరు చెయ్యి పెడితే కొంచెం ఇరుగ్గా ఉంటుంది. అలాంటి బిందులోనే ఈ ఉంగరాలు వేస్తారు. ఇప్పుడు ఈ బిందులో వేసే ఉంగరం వేయగానే నిజానికి ఉంగరం సీతకే దొరికిందిట, రాముడికి దొరకలేదు. సీతదే జయం ఎప్పుడూ కూడా. సీతకు అలా ఉంగరం దొరకగానే రాముడు ఇలా చూశాడు. అప్పుడు ఆవిడ జాలిపడి పుచ్చేసుకోండి అని లోపలిచ్చేసింది. ఈ ఉంగరం రాముడు బయటికి తీయగానే మా అబ్బాయే తీశాడు, మా అబ్బాయే తీశాడు అందుకే కౌశల్య. తెలుసున్న సీత మాత్రం ముసిముసి నవ్వు నవ్వుకుంది. తాను విజయం పొందినా తన భర్తే విజయం పొందాలని కోరుకోవడమే మన భారత నారి యొక్క లక్షణం. మళ్ళీ ఉంగరం వేశారు. ఈసారి మళ్ళీ సీతకే దొరికింది. ఈసారి రాముడు ఆవిడని అడిగి తీసుకోలే, గిల్లి చెయ్యి లాగేసుకున్నాడు. మొత్తం మీద ఎప్పటికీ పురుషులదే పై చెయ్యి అన్నట్టుగా చూపించారట. ఇవన్నీ సరదాలు. వాళ్ళిద్దరు ప్రాణాలు సీత ప్రాణం సీత దగ్గర ఉందా, సీత మనస్సు రాముడి దగ్గర, రాముడి మనస్సు సీత దగ్గర ఉంటుందని తర్వాత అధ్యాయంలో చెబుతారు. ఏ అద్భుతముగా ఏ కార్యక్రమం ఎలా జరగాలో అలా కార్యక్రమం చేసుకున్నారు. విడిది భవనాలకు వెళ్ళారు, మంచి మంచి భోజనాలు చేశారు. తదనంతరం విశ్వామిత్ర మహర్షి వధూవరులను దీవించి అందరి దగ్గర సెలవు తీసుకుని ఇకనే వచ్చిన పని అయ్యింది. రాక్షసులకు క్షవర కళ్యాణం, సీతారాములకి కళ్యాణం, లోక కళ్యాణం జరిగాక ఇక మేము వెళ్ళి తపః కళ్యాణం చేసుకుంటామని వెళ్ళిపోయాడు ఆయన. దశరథాదులు వీడ్కోలు చెప్పారు. తదనంతరం మిథిలాధిపతి దగ్గర విందులు స్వీకరించి అక్కడి నుంచి దశరథుడు కూడా మళ్ళీ అయోధ్య నగరానికి బయలుదేరాడు. వియ్యాల వారి దగ్గర ఎంతకాలం ఉంటారు? కళ్యాణ మండపానికి మళ్ళీ రేట్లు ఎక్కువైపోతాయి కదా. అందువల్ల వియ్యాల వారి దగ్గర నుంచి సెలవు పుచ్చుకుని వెళ్ళిపోక తప్పదు. దశరథుడు కూడా పుట్టింటికి ప్రయాణం అయ్యాడు. జనకుడు కొంత దూరం వరకు వచ్చి వారిని సాగనంపి వెనక్కి వెళ్ళాడు. ఎప్పుడైనా వియ్యాల వారు మన ఇంటికి వచ్చినప్పుడు వారిని రెండు అడుగులు బయటకు వచ్చి సాగనంపి వెళ్ళాలటండో, వీధిలోకి వచ్చి లేదా వీధి చివరికైనా వచ్చి ఏమండి వెళ్ళి రండి అని సాగనంపడం ఒక ధర్మం అట. అందుకని జనక మహారాజు కొంత దూరం వచ్చి వెనక్కి వెళ్ళాడు. ఇక వెళ్ళేటప్పుడు ఇచ్చాడు కానుకలు సీతకి, ఊర్మిళ్ళకి, భరతుడి భార్య అయినటువంటి మాండవ్యకి, శృతకీర్తి శత్రుఘ్నుడి భార్యకి, వీళ్ళందరికీ కూడా లెక్కలేనని కానుకలు ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడు తెలుసా? గవాంశత సహస్రాణి బహూని మిథిలేశ్వర కంబళానాం చ ముఖ్యానాం క్షౌమకోట్యంబరాణి చ హస్త్యస్య రథపాదాతం దివ్యరూపం స్వలంకృతం. కొన్ని లక్షల గోవులు ఇచ్చాడు, పెద్ద పెద్ద కంబళాలు ఇచ్చాడు, తివాచీలు ఇచ్చాడు, ఖరీదైన పట్టు వస్త్రాలు ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ ఇచ్చాడు, ఏనుగులు 5,000, మేలుజాతి గుర్రాలు 300,000, అందమైన రథాలు 10,000, భక్తి విశ్వాసములతో సేవలు చేసే దాసదాసీ జనం ఇవన్నీ ఇచ్చాడు. ఇవి కాకుండా పుష్కలంగా వెండి బంగారాలు, మంచి ముత్యాలు, మంచి కెంపులు, నవరత్నాలు అన్ని దొళ్ళదోపుగా పంపాడు.
ఎన్నిచ్చినా సంతృప్తి పొందక మళ్ళీ రథాలు ఎక్కించి పంపించాట. ఈ విధంగా చివరికి లెక్క పెట్టలేక అసంఖ్యాక ధనము అన్నారు వాల్మీకి మహర్షి. అన్ని రకాల ధనములు కారుగ్గా ఇచ్చాట. నిజానికి కట్నం లేని రోజుల్లో కట్నం ఇచ్చాడు ఆయన. అంటే ఆయన దగ్గర ఉంది కాబట్టి తనంత తాను మామగారు సంతోషించేవాళ్ళు తప్ప పీడించిపుచ్చుకోకూడదు అని ఈ కథ ద్వారా మనకు తెలుస్తున్నది. ఉంటే పిల్లలకి లోభించకుండా ఇవ్వాలి, అది కూడా చేయాలి. ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా అన్నీ ఉంటాయి అనుకోండి, పిసిలు కొట్టుతనంతో దాచుకోవడం ఏమిటి? పీనాశితనంత దరిద్రం మరొకట్లేదు. ఈ ప్రపంచంలో అందరికంటే నీచుడు ఎవడంటే లోభి. లోభత్వం లేకుండా ఉన్నవాడే నిజమైన అదృష్టవంతుడని కూడా జనకుడు నిరూపించాడు. హాయిగా ఈ కట్నాలు పుచ్చుకుంటూ ప్రయాణం సాగించారట అయోధ్య నగరానికి వెడుతున్నారు దశరథాదులు. ఇంతలో హఠాత్తుగా పక్షులు వాళ్ళ నెత్తి మీద కీచ్కాచ్ అని అరవడం మొదలెట్టాయి భయంకరంగా. మృగములు చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నాయి. దాంతో దశరథుడికి భయం వేసింది. మహర్షి అని వశిష్ఠుణ్ణి పిలిచి, పక్షులేమో కీచుబాచుమని అపశబ్దములు చేస్తున్నాయి, అది దుశ్శకునం. మరో పక్కన ప్రదక్షిణగా జంతువులు తిరుగుతున్నాయి, జంతువులు మనిషి చుట్టూ తిరగడం శుభం, పైన అశుభం కింద శుభం. ఏమిటి అపశకునాలు శుభశకునాలకి అంతరార్థం? ఏదో జరగబోతోంది, ఏం జరుగుతుందో చెప్పన్నట్ట. అప్పుడు వశిష్ఠుడు అన్నీ తెలుసున్నవాడు కదా, శకున శాస్త్రం ఎరిగినవాడు. విషయం చెబుతున్నాను విను. ఉపస్థితం భయం ఘోరం దివ్యం పక్షిముఖాచ్యుతం మృగాః ప్రశమయంత్యేతే సంతాపస్తిజ్యతామయం. ఈ శకునాలు చెబుతాను, ఆకాశంలో పక్షులు భయంకర శబ్దములతో గిరికీలు కొడుతూ తిరిగితే ఏదో గండం వస్తోంది, ఆపద వస్తుంది అని అర్థం. కానీ మృగములు అంటే జింకలు మొదలైనవి మన చుట్టూ గుడిలో ప్రదక్షిణగా తిరిగినట్టుగా తిరుగుతున్నాయి, దీనివల్ల వచ్చిన ఆపద క్షణాల్లో తొలగిపోతుందని అర్థం. ఆపద వస్తుంది పోతుంది అని అర్థం ఈ రెండింటికి. అంటూ ఉండగానే ఒక్కసారి భూమి కంపించిపోయింది, చెట్లు పడిపోతున్నాయి, సూర్యకాంతి అంతా తగ్గిపోయింది, పట్టపగలే సూర్యుడు మాసిపోయాడు అంటే సూర్యుడి కాంతి తగ్గిపోయింది, వెలుతురు పోయింది, చీకటి ఏర్పడింది, సుడిగాలు వచ్చింది, దుమ్ము ధూళి రేగింది, మొత్తం ప్రజలు సైనికులు గుర్రాలు ఏనుగులు కదల్లేక నిశ్చేష్టతతో నిలిచిపోయాయి. ఒక్క వశిష్ఠుడు, కొద్దిమంది మహర్షులు, దశరథుడు, ఆయన కొడుకులు తప్ప తక్కిన వాళ్ళంతా బ్రతికున్నారో చచ్చారో తెలియనట్టుగా నిశ్చేష్టులు ఎలా ఉండిపోయారంటే బిగుసుకుపోయి, అంటే అంత భయంకరమైన వాతావరణం ఏర్పడింది. ఆ సమయంలో ఒక మహానుభావుడు వచ్చాడు, జటాజోటాలు ధరించాడు, మంచి భయంకరమైన జ్వలిస్తున్న సుప్తమైన తప్తమైన జాంబూరథ కాంతితో ఉన్నాడు ఆయన. అనగా అగ్నిలో కాల్చిన బంగారం ఏ రంగులో ఉంటుందో అలా ఉన్నాడు ఆయన. బంగారపు రంగు అంటే మామూలు బంగారం కాదు, ఎర్ర బంగారం ఉంటుంది సార్ అగ్నిలో కాల్చాక, అలా పుటం పెట్టబడిన బంగారపు కాంతితో 27 అడుగుల పొడుగు శరీరంతో జటాజోటాలు ధరించిన ఒక పురుషుడు వచ్చాడు. ఆయన చేతిలో ధనుస్సు గండ్రగొడ్డలి ఉన్నాయి. ఆయనే జమదగ్ని కుమారుడు పరశురాముడు. అక్కడికి ఏం చేశాడు ఆయన? విష్ణు అవతారమే. ఇక్కడున్నది పరిపూర్ణ విష్ణువు యొక్క అవతారం. ఆయన వంశావతారం, ఈయన పరిపూర్ణ అవతారం. భార్గవం జామదగ్న్యం తం రాజరాజ విమర్దినం కైలాసమివ దుర్ధర్షం కాలాగ్నివ దుస్సకం. వచ్చినవాడు మహారాజుల్ని చీల్చి చెండాడినవాడు, 21 పర్యాయములు క్షత్రియ సంహారం చేసినవాడు, కైలాస పర్వతంలో పొడుగ్గా ఉన్నవాడు భార్గవరాముడు శ్రీవత్సగోత్రకుడు జామదగ్ని. ఆయన రాగానే ఒక్క క్షణకాలం దశరథుడికి మతిపోయింది. ఈ మహాత్ముడైన వశిష్ఠుడు కూడా ఏమనుకున్నాడో తెలిసిన, పూర్వం కార్తవీర్యార్జునుడిని చంపాడు. కార్తవీర్యార్జునుడు జమదగ్ని చంపడం వల్ల, జమదగ్ని అంటే పరశురాముడి తండ్రి, పరశురాముడి తండ్రి జమదగ్నిని కార్తవీర్యార్జునుడి కొడుకులు చంపడం వల్ల ఆగ్రహించి 3 ఏళ్ళు 21 పర్యాయములు క్షత్రియులను సంహరిస్తానని శపథం చేశాడు. ఆ శపథం తీరిపోయింది, ఇప్పుడు శాంతించి ఉన్నాడు. మళ్ళీ కొంపదీసి శపథాన్ని మార్చుకుని క్షత్రియ సంహారానికి రాలేదు కదా అనుకున్నారట వశిష్ఠుడు మొదలైన ఋషులు. అయినా వాళ్ళకి భయం ఏమిటి? అందుకని వాళ్ళు పరశురాముడి దగ్గరకు వచ్చి రామా రామా అని ప్రేమగా పలకరించారు. పరశురాముడికి వశిష్ఠుడు అంటే చాలా భక్తి ఉండో, వినయం గౌరవం. అందుకే ఆయన రాగానే వినయంగా నమస్కరించాడు. ఒక పక్కన పరశురాముడు విష్ణువు, మరో పక్కన వశిష్ఠుడు, ఓ పక్కనేమో సమస్త లోకాల్లో దుష్ట శిక్షణ కోసం వచ్చినవాడు, మరో పక్కన మహాత్ములైన ఉత్తములైన ఋషులు, వాళ్ళంతా రామ రామ అని ప్రేమగా దగ్గరకు వచ్చి ఆయనకు అర్ఘ్యపాద్యాదులిచ్చి గౌరవించి కూర్చోబెట్టారు. అందరి మర్యాదలు స్వీకరించి ఆయన మాత్రం అసలు దశరథుడికేసి వశిష్ఠుడికేసి ఎవరికేసి చూడకుండా సరాసరి రాముడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అందరినీ ప్రేమగా పలకరించి ఋషుల్ని, ఆ తర్వాత వారిని విడిచిపెట్టి రాముడికేసి తిరిగాడు. ఏమన్నాడు తెలుసా, రామన్లా రామ దాశరథే, ఏ దశరథ రామ అంటే నేను రాముడు ఉన్నాను నువ్వో రాముడివా అని ఒక అర్థం. దశరథ రాముడు తప్ప ఇక ఈ భార్గవ రాముడి యొక్క పని లేదని రెండో అర్థం. భవిష్యత్తులో నా పని లేదు, నీ పనే ఉంది, నా అవతారం యొక్క సమాప్తం అవుతుందని చెప్పకుండా చెప్పినట్టు అన్నమాట. ఓ దశరథ రామ, నీ గురించి విన్నాను, నువ్వు శివధనుస్సుని అలా నడిమి దగ్గర పట్టుకుని వంచితే అది పెళ్ళును విరిగిందట. దాని గురించి ఎంతోమంది కథలు కథలుగా చెబుతూ ఉంటే విని ఆశ్చర్యపోయాను. ఆ ఆశ్చర్యపోవడం ఏమిటి, ఆ ధ్వని నేను విన్నానన్నాడండి ఆయన. ఆయన సుస్పష్టంగా ధనుషో భేదనంచేవ నిఖిలేనమయా సురథం, నేను కూడా ఆ ధనుర్భంగ ధ్వని విన్నాను. అది పక్కన పెట్టు, నువ్వు మహావీరుడు అని అందరూ పొగుడుతున్నారు, అది ఎంతవరకు నిజమో చూడాలి. నేను శివుడి ధనుస్సు విరగ్గొట్టావు ఎవరూ లేనప్పుడు, నేను లేనప్పుడు, ఇప్పుడు నేను మరో ధనుస్సు పట్టుకొస్తున్నాను, ఇది వైష్ణవమనే ధనుస్సు, ఈ ధనుస్సును వెక్కుపెడితే అప్పుడు నువ్వు శివధనుస్సుని విరిచావని వీరుడివని ఒప్పుకుంటాను, నాతో సమానుడివని ఒప్పుకుంటాను, అప్పుడు నీతో ద్వంద్వ యుద్ధం చేస్తానన్నాడే. ఇది ఒప్పుకోవడం కాదట, అప్పుడు నీతో యుద్ధం చేస్తానన్నాడే. అనగానే పాప ఒక క్షణకాలం వణిగిపోయి దశరథుడు రెండు చేతులు జోడించి వచ్చి పరశురాముడి కాళ్ళ మీద పడిపోయి, మహాత్మా నిన్ను చూస్తేనే మాకు చెమట్లు పట్టేస్తాయి, నువ్వు మహావీరుడివి, పూర్వం కార్తవీర్యార్జునుల యొక్క సంతానం మీద కోపగించి క్షత్రియ ద్వేషంతో క్షత్రియుని చంపావు, నువ్వు భృగు మహర్షి వంశంలో పుట్టావు, భార్గవుడివి, అయినప్పటికీ క్షత్రియ సంహారం పూర్తయ్యాక భూమి మొత్తం కశ్యప ప్రజాపతికి దానమిచ్చావు, ఇచ్చి కశ్యపుడితోటి ఏమన్నావు, ఈరోజు నుంచి ఇక నేను క్షత్రియుల్ని చంపను అని ప్రతిజ్ఞ చేశావు, భూమి మీద పగలు తప్ప రాత్రి ఉండను అన్నావు, అడవిల్లో మహేంద్ర పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నావు, అటువంటి నువ్వు మళ్ళీ ప్రతిజ్ఞా భంగం చేసి మా రాముడి మీదకి యుద్ధానికి వస్తావా, ఇచ్చిన మాట తప్పుతావా అన్నట్ట, నీ కాళ్ళు పట్టుకుంటాను, ఈ రాముడు లేకపోతే నేను ఉండలేను అని ఎంత బతిమాలుతున్నా అసలు దశరథుడు ముఖమే చూడలేదు, పట్టించుకోలేదు, తృణీకరించాడు, గడ్డి పరకం చూసినట్టు చూశాడు, రాముడికే తిరిగి రాముడితోటి మాత్రమే మాట్లాడాడు, ఇంకెవరితో మాట్లాడలేదు ఆయన. ఎందుకంటే ఎందుకు రావాలో ఎలా మాట్లాడాలో ఏం చేయాలో ఆయనకి తెలుసు, ఈ మిగతా వాళ్ళకి ఏం తెలుసు మరి. రామా ఇప్పుడు ఒక విషయం చెబుతున్నాను విను, ఈ ప్రపంచంలో గొప్ప ధనుస్సులు రెండే రెండు, వీటిని విశ్వకర్మ నిర్మించాడు, విష్ణుమూర్తి యొక్క అవతారంలో ఒకటైన మహానుభావుడైన విశ్వకర్మ ఒకప్పుడు రెండు మహాధనుస్సులు నిర్మించాడు, ఆ రెండు ధనుస్సుల్లో ఒకటి త్రిపురాసుర సంహారానికి శివుడికి ఇచ్చారు దేవతలు, మరొక దాన్ని శ్రీ మహావిష్ణువుకి ఇచ్చారు, అందులో త్రిపురాసుర సంహారమునకు శివునికి ఇచ్చిన విల్లే దక్షయజ్ఞం సమయంలో దేవతలు తీసుకుని జనకుడికి ఇచ్చారు, ఆ ధనుస్సునే శివధనుస్సుని ఇప్పుడు నువ్వు విరిచావు, నువ్వు విరిచిన విల్లు విశ్వకర్మ తయారు చేసిన శివధనుస్సు, ఆ విశ్వకర్మ తయారు చేసిన రెండవ ధనుస్సుని దేవతలు విష్ణువుకి ఇచ్చారు, ఇది వైష్ణవమనే ధనుస్సు, ఇది కూడా చాలా గొప్ప ధనుస్సు. ఈ రెండు ధనుస్సులకి పోటీ వచ్చింది ఒకప్పుడు, ఎలా వచ్చిందో చెబుతాను విను. ఒకప్పుడు దేవతలంతా శివకేశవుల దగ్గర చేరారు, మీ ఇద్దరిలో ఎవరు గొప్ప అన్నారు, అప్పుడు వాళ్ళిద్దరూ పరస్పరం యుద్ధం చేసి మా గొప్పతనం నిరూపిస్తామన్నారు, శివుడు శివధనుస్సు, విష్ణువు ఈ వైష్ణవం అనే ధనుస్సు పుచ్చుకొని ఘోర యుద్ధం చేశారు. ఆ సమయంలో విష్ణువు ఖుమ్ అన్నాడు, అనగానే శివధనుస్సు బిగుసుకుపోయింది, అప్పుడు దేవతలంతా వచ్చి విష్ణువే గొప్పవాడు, శివుణ్ణి జయించాడు అని ప్రతిజ్ఞ చేశారు, లోకశ్రేయస్సు కోసం ఆ మహాత్ములు అలాంటి ఒక లీలాడారు. ఆ తర్వాత శివుడు తన ధనుస్సుని జనక మహారాజు గారి యొక్క పితృదేవతలకు ఇచ్చాడు, వైష్ణవ ధనుస్సుని విష్ణువు నాకిచ్చాడు. నువ్వు శివధనుస్సు విరగొట్టావుగా, ఇక మిగిలింది వైష్ణవ ధనుస్సు, ఈ వైష్ణవ ధనుస్సు ఒకప్పుడు భృగు వంశస్థుల్లో గొప్పవాడైన రుచికుడి దగ్గర ఉండేది. ఆ రుచికుడి దగ్గర నుంచి మా నాన్న దగ్గరికి, మా నాన్న దగ్గర నుంచి నాకు వచ్చింది ఈ ధనుస్సుని. ఇప్పుడు నీ దగ్గర పెడుతున్నాను, ఈ ధనుస్సుని ఎక్కుపెట్టు, దీన్ని కూడా అల్లెతాడు వంచు, వంచితే నువ్వు నా అంత గొప్పవాడివి. అప్పుడు నీతో ద్వంద్వ యుద్ధం చేస్తాను. ద్వంద్వ యుద్ధం అంటే ఇద్దరే యుద్ధం చేయటం, పక్కన సైనికులు ఎవరూ లేకుండా ఒక వ్యక్తి మరొక వ్యక్తితో యుద్ధం చేస్తే దాన్ని ద్వంద్వ యుద్ధం అంటారు. ఈ ధనుస్సు ఎక్కుపెట్టావా, నువ్వు వీరుడు అని ఒప్పుకుంటాను, అప్పుడు నీతో ముఖాముఖి పోరాడతాను అనగానే, అప్పటిదాకా పక్కన దశరథుడు తండ్రి మీద ఉన్న గౌరవం వల్ల, పెద్దలున్నారనే గౌరవం వల్ల ఎక్కువ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్న రాముడు రెచ్చగొట్టాడుగా. ఇప్పుడైనా రెచ్చగొట్టినప్పుడు తన పరాక్రమం ప్రదర్శించాలండో, ఇప్పుడు ఏమీ లేనప్పుడు మేము శాంతంగా ఉండాలి, ఎవడన్నా వచ్చి నీవెంత నీ పాండిత్యం ఎంత అంటే అప్పుడు మా పాండిత్యం అంటే ఏమిటో చూపించి తీరతాం, అవధానాల్లో చూపించట్లా, అప్పుడు కూడా మాట్లాడకపోతే వీడు సన్నాసి కింద లెక్క. అందువల్ల ఏంటంటే రాముడు ఇప్పటిదాకా ఊరుకున్నవాడు ఏమన్నాడు, బ్రహ్మర్షి నీ గొప్పతనం మాకు తెలుసు, నీ తండ్రిని వధించిన కార్తవీర్యార్జునుణ్ణి, అతని సోదరుల్ని, అతని కుమారుల్ని, వాళ్లతో పాటు క్షత్రియుల్ని 3 ఏళ్ళు 21 పర్యాయములు సంహరించావని నీ గురించి విని మెచ్చుకున్నాను. నీ పరాక్రమం గొప్పది, నువ్వు చేసిన పని కూడా మంచిది. అంత మాత్రం చేత నన్ను అశక్తుడిగా భావిస్తున్నావు, మాట్లాడడం లేదు కదా అని చేతకాని వాడిని అనుకుంటున్నావేమో, ఇదిగో ఇప్పుడే చూడు అని అమాంతంగా చేతులుంచి ధనుసులో గుంజుకున్నాడు. గుంజుకోవడంతో ఆయనలో ఉన్న వైష్ణవ శక్తి విష్ణు తేజస్సు అంతా ఇంట్లోకి వచ్చేసింది. తర్వాత అంటే ఇప్పుడు పరశురాముడు అలా ఉంటాడు మనిషి, అందులో బలం ఉంటుంది కానీ వైష్ణవ తేజస్సు లేదు, విష్ణువు యొక్క శక్తి లేదు. అలా లాక్కుని ధనుస్సు ఎక్కుపెట్టాడు. ఈ సమయంలో దశరథాదులు ఏమయ్యారో తెలుసా, ఈ వైష్ణవం లాక్కుంటుంటే మొత్తం వాళ్ళంతా నిశ్చేష్టలో ఉన్నారు, వాళ్ళకి అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. తెలిసిన వాళ్ళు ఎవరో తెలుసా, రాముడికి తెలుసు, పరశురాముడికి తెలుసు, వశిష్ఠుడికి, మహర్షులకి తెలుసు, ఇంకా మంత్రులకు కానీ, దశరథుడికి కానీ, ఈ ప్రజలకు కానీ ఏమీ తెలియదు. వాళ్ళంతా కోమాలోకి వెళ్ళిపోయారు. ధీమాగా రాముడు ఉంటే కోమాలోకి వాడిపోయారు బాబు. ఇప్పుడు ఆయన ఆ ధనుస్సు లాక్కొని వంచి అల్లెతాడు బిగించి బాణం సంధించాడు, మంచి బాణం, రామబాణం సంధించాడు. నువ్వు బ్రాహ్మణుడివి, పూజ్యుడివి, కాబట్టి నిన్ను నేను చంపకూడదు, కానీ శాస్త్ర ప్రకారం యుద్ధానికి వస్తే బ్రాహ్మణ్ణైనా చంపచ్చనుంది. నువ్వు యుద్ధానికి వచ్చినా నిన్ను ఇంకో కారణం చేత చంపటం లేదు, ఎందుకంటే నువ్వు పూజ్యుడైన విశ్వామిత్రుడి సోదరి సత్యవతి మనవడివి, సత్యవతికి పౌత్రుడైన. ఆ కథ అంతా ఇంకోసారి ఎప్పుడు వస్తుంది, ఇప్పుడు చెప్పలేం. కానీ అందువల్ల ఆ వంకతో విశ్వామిత్రుడి బంధువు నువ్వు, నిన్ను చంపకూడదు. అందువల్ల నీకు నేను 2 సూచనలు చేస్తున్నాను, అందులో నీకు ఏది ఇష్టమో అది చేస్తాను. నేను బాణం ఎక్కువ పెడితే ఆ బాణం వ్యర్థం కాకూడదు, రామబాణం అమోఘం, అది వ్యర్థం కాకూడదు. ఈ బాణంతో నిన్ను చంపకూడదా, నేను నిన్ను అయితే నీ కాళ్ళు నరికేస్తాను, అంటే తపోబలం వల్ల నువ్వు ఆకాశంలో ఎగురుతావే, ఆ ఆకాశ గమనాన్ని నాశనం చేస్తాను. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, చెబితే కానీ విషయం అర్థం కాదు. పరశురాముడు కశ్యపుడికి ఈ భూమిని దానం చేశాడు. దానం చేశాక కశ్యపుడు ఎట్టి పరిస్థితుల్లో పగటిపూట తప్ప రాత్రిపూట ఈ భూమి మీద నువ్వు ఉండకూడదు, ఇది నాకు ఇచ్చావు గనక, ఎందుకంటే పగల ఆయన ఉంటే ఎవడి మీద యుద్ధానికి కడతాడేమో అని. పగలంతా నువ్వు ఇక్కడుండు, సాయంత్రం పూట మహేంద్ర పర్వతం మీద విశ్రమించు. పరశురాముడి యొక్క నియమం, యుద్ధమునకు పిలిచినటువంటి వాడిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టడు, కానీ పగటిపూట వధించను అని ఒక నియమం పెట్టుకున్నట్ట. అందువల్ల పగలు నువ్వు ఎవరిని చంపవు గనక భూమి మీద ఉండు, రాత్రికి మహేంద్ర పర్వతానికి వెళ్ళిపో. నీవు తపశ్శక్తి వల్ల ఆకాశంలో ఎగిరే శక్తి పొందావు, ఆకాశ గమన శక్తితో పగలు నువ్వు భూమి మీద ఎక్కడ తిరిగినా రాత్రికి మహేంద్ర పర్వతానికి పో అన్నాడు. కాబట్టి పరశురాముడు ఎట్టి పరిస్థితుల్లో రాత్రికి ఎక్కడికి వెళ్ళిపోవాలి, మహేంద్ర పర్వతానికి పోవాలి. పోవాలంటే ఏం కావాలి, ఆకాశ గమన శక్తి కావాలి. మెట్రో రైలు ఆకాశంలో ఎగిరేది ఉండాలి ఆయనకి, ఆయన మెట్రో అది. ఇక 2వది, పరశురాముడు తన తపశ్శక్తితో చాలా పుణ్యం సంపాదించాడు, ఈ పుణ్యము వల్ల శరీరం విడిచెట్టాక ముక్తి గడతాడు పుణ్యలోకాలకి. ఇప్పుడు రాముడు ఏమన్నాడు, నీకు ఆకాశగమన శక్తి ఉంది, తపశ్శక్తితో పుణ్యం సంపాదించావు, నీ పుణ్యం మీద బాణం వేసి పుణ్యం నాశనం చెయ్యనా, లేదా ఆకాశంలో ఎగిరి శక్తిని తొలగించనా, ఈ 2లో ఏది చేయమంటే అది చేస్తాను, నిన్ను మాత్రం చంపను, నా బాణంతో ఏదో ఒకటి చెయ్యాలి, అయితే నీ పుణ్యం నాశనం అవ్వాలి, లేదా ఆకాశగమన శక్తి పోవాలి, ఇందులో ఏది కావాలో కోరుకో అన్నట. అప్పుడు ఆయన అన్నాడు, నా వైష్ణవ తేజస్సు నీలోకి వచ్చేసింది కనుక నేను వినయం పొందుతున్నాను. మహాత్మా, నీ శక్తి నేను ఎరుగుదని అన్నాడు. మరి ఎంతో పూర్వం ఎందుకు అలా మాట్లాడాడు? దెబ్బతిన్నాక విషయం తెలిసింది, ముందే అలా మాట్లాడకూడదు కదా. అందుకని రాముడు పరాక్రమంతో తన వైష్ణవ తేజస్సు లాక్కోవాలనే కోరికతో ఉన్న ఆయన ఇప్పుడు అసలు విషయం తెలుసుకుని, ఒకప్పుడు నా దగ్గర శక్తి ఉంది కానీ అప్పుడు అహంకారం కూడా ఉండడం వల్ల నీ గొప్పతనం గ్రహించలేకపోయాను, ఇప్పుడు గొప్పతనం గ్రహించాను, కాబట్టి నేను నీ దగ్గర ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను. మహాత్ముని దగ్గర ఓడిపోయానని తల వంచితే కూడా గౌరవం ఉంటుండోయ్, గొప్పవాడి దగ్గర తల వంచడం గొప్ప, అందువల్ల తల వంచుతున్నాను. కాకపోతే నాకు ఆకాశగమనం లేకపోతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. భూమి మీద ఎక్కడ తిరిగినా చీకటి పడేసరికి మహేంద్ర పర్వతానికి పోవాలి, పోవాలంటే ఆకాశగమన శక్తి ఉండాలి, కాబట్టి ఆకాశగమనమును నా కాళ్లను పాడు చేయకూడదు. ఇంకా రెండవది, కష్టపడి తపస్సు చేసి పుణ్యం సంపాదించాను, ఆ పుణ్య రాసులు దగ్ధం చేసి, పుణ్యం పోతే మళ్ళీ సంపాదించవచ్చు. పద్మాకర్ గారి పురాణం శ్రద్ధగా వింటే మళ్ళీ పుణ్యం అదే వస్తుంది. కానీ ఆకాశగమనం రాదు అనగానే రామచంద్రుడు ఈ మహాశరం ప్రయోగించాడు. అది వెళ్ళి అంతవరకు కష్టపడి తపస్సు చేసి జమదగ్గిరి పుత్రుడు పరశురాముడు అర్జించిన మొత్తం పుణ్యమంతా నాశనం చేసేసింది. నాశనమై కాగానే పరశురాముడు రాముణ్ణి వీడుకొలిపి నమస్కరించి అదృశ్యమై మహేంద్ర శైలానికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోగానే అప్పటిదాకా దిక్కులన్నీ చీకట్లు నవ్వుకున్నాయని చెప్పుకున్నాం కదా, సూర్యకాంతి తగ్గిపోయింది, చీకట్లు నవ్వుకున్నాయి, నిశ్చేష్టులు అయిపోయారు ప్రజలు. ఇప్పుడు చీకట్లు పోయి మళ్ళీ కాంతి వచ్చింది. దశరథుడు మొదలైన వాళ్ళు ఇంకా అలాగే కోమాలోనే ఉన్నారు, నిశ్చేష్టులై. రాముడు దశరథుని దగ్గరికి వెళ్ళి, తండ్రి పరశురాముడు వెళ్ళిపోయాడు, మనకున్న గండం తగ్గిపోయింది అన్నట్ట. అప్పటికి పరశురాముడు తేరుకున్నాడు. ఏమిటి, ఏం జరిగింది అన్నాడు ఆయన బాబు. ఏం జరిగిందో అని పూర్తిగా తెలియదని అంతరార్థం ఇక్కడ. ఈలోపు వరుణదేవుడు రహస్యంగా రాముడి దగ్గరకు వచ్చాడు. అప్పుడు రాముడు, ఈ వైష్ణవ ధనుస్సు నీకు ఇచ్చేస్తున్నాను, నీ దగ్గర అట్టే పెట్టు, ఉంచు, అడిగినప్పుడు ఇచ్చేయి, అంటే పెర్మనెంట్గా ఇవ్వట్ల, న్యాసం అంటే టెంపరీగా ఉంచుట అని ఇచ్చాట. ఇచ్చిన తర్వాత వశిష్ఠాదులకి పెద్దలకి నమస్కరించాడు ఆయన. మొత్తం మీద పరశురాముడు వెళ్ళిపోయాడనే వార్త వినగానే బ్రహ్మానంద భరితుడైపోయాడు దశరథు. రామమ్మయ్యా, నేను బతికాను, నా కొడుకు బతికాడు అనుకున్నట్టు. ఇది జరిగింది తెలియదు ఆయనకి, కొడుకు వల్ల ఆయన బతికాడని తెలియదు, పరశురాముడు వెళ్ళిపోయాడు కాబట్టి బతికాడు అనుకుంటున్నట్ట అనుకుని సంతోషించాడు. మళ్ళీ ప్రయాణం సాగింది. ఈలోపు నగరవాసుల్లో ఉన్నవాళ్ళందరూ రాముడు సీతని తీసుకొస్తున్నాడు, మొత్తం పౌరులంతా వస్తున్నారు, పెళ్లివారు వస్తున్నారు, పెళ్లి కూతుళ్ళు వస్తున్నారని తెలుసు కనుక నగరమంతా అలంకరించారు, మంచి మంచి తోరణములు కట్టారు, అరటి స్తంభాలు నాటారు, వీధుల్లో కళ్ళాపు చల్లారు, మంచి ముత్యాలతో ముగ్గులు పెట్టారు, మంచి బ్యాండ్ మేళాలు వేసుకుని దుందుబులతో వచ్చి స్వాగతం చెప్పారు. ముత్తైదువులు స్వాగతం పలుకుతూ ఉండగా వధూవరులంతా నగరంలో ప్రవేశించారు. కుబేరుడి భవనాల్లో ఉన్న దశరథ మహారాజు గారి యొక్క భవనాల్లోకి ఈ నలుగురు కుమారులు ప్రవేశించారు. ఆ సమయంలో ఈ పెళ్లి జరుగుతూ ఉండగానే ముందు యుధాజిత్తు వచ్చాడు అక్కడికి. కేకయ దేశపు రాజు గారు అంటే కైకేయి యొక్క అన్నగారు, భరతుని యొక్క మేనమామ, ఆయన పెళ్లికి తరలొచ్చాడండి. తండ్రి రాలేదు కానీ కేకయ దేశపు రాజు గారు, యుధాజిత్తు మాత్రం నా మేనలుడి పెళ్ళంటే నేను రాకుండా ఉంటానని పాప ఆయన తరలొచ్చాడు. ఆయన కూడా వీళ్లతో పట్టి నగరంలోకి వచ్చారు. నగర ప్రవేశం చేశాక 12 సంవత్సరముల పాటు అక్కడ హాయిగా గడిపారట నగరంలో. ఈ 12 సంవత్సరాల్లో 10-15 రోజులు 20 రోజులు ఈ వధూవరులు నగరంలో ప్రవేశించి సుఖంగా గడిపాక ఒక రోజున మాత్రం యుధాజిత్ అన్నాడు, దశరథ మహారాజా, బావా, పెళ్ళయింది, అందరం సుఖంగా ఉన్నాం, మీరు నగరంలో ప్రవేశించారు, నాకు నా మేనలుడంటే ఇష్టం, మా నాన్నగారు కూడా తన దౌహిత్రుణ్ణి చూడాలనుకుంటున్నాడు, ఈ భరతుణ్ణి కొంతకాలం పాటు మా నగరానికి పట్టుకుపోతాను, మా దేశానికి పట్టుకెడతాను, ఆ తర్వాత నువ్వు ఎప్పుడంటే అప్పుడు పంపుతానన్నట్ట. అప్పుడు దశరథుడు కూడా సంతోషించి, నాయనా భరత, మేనమామ ఆజ్ఞ కాదనకూడదు, నువ్వు ఇతంతో కలిసి కేకయ దేశానికి వెళ్ళన్నాడు. భరతుడు ఎక్కడికి వెళ్ళినా కూడా శత్రుఘ్నుడు ఉండవలసిందే, శత్రుఘ్నుడు భరతుడు ప్రాణం, అందుకని భరత శత్రుఘ్నుడు ఇద్దరు తల్లిదండ్రులకి నమస్కరించారు, రాముడి ఆశీస్సులు స్వీకరించారు, పెద్దల ఆశీస్సులు సేకరించారు. ఆ తర్వాత యుధాజిత్తుతో కలిసి వెళ్ళారు. యుధాజిత్తు ఎంతో ప్రేమతో భరతుణ్ణి ఎంత ప్రేమగా చూశాడో సొంత మేనల్లుండి శత్రుఘ్నుడు కూడా అంత ప్రేమగానూ చూశాడు. వాళ్ళు అక్కడున్నారు మిగతా కాలం, దాదాపు 12 ఏళ్ళు గడిచిందటండి. ఏది పెళ్ళయిన తర్వాత 12 ఏళ్లలో 11 ఏళ్ళు ఇంచుమించుగా భరతుడు అక్కడే ఉండిపోయాడు. కానీ రామలక్ష్మణులు మాత్రం ఇక్కడ ఉన్నారు. ఇక్కడ రామలక్ష్మణులు ఐకమత్యంతో బతికారు, అక్కడ భరత శత్రుఘ్నుడు ఐకమత్యంతో బతికారు. ఇక్కడ రాముడు రోజు తల్లిదండ్రులు పూజిస్తున్నాడు, అక్కడ వాళ్ళు పెద్దల్ని పూజిస్తున్నారు. బ్రహ్మదేవుడు అంటే అందరికీ చాలా ఇష్టం. విష్ణుమూర్తికి కూడా దేవతల్లో బ్రహ్మ అంటే ఎంతో ఇష్టం, తన కొడుకు కనుక. బ్రహ్మదేవుణ్ణి విష్ణువు ఎలా ప్రేమగా చూశాడో దశరథుడు రాముణ్ణి అంత ప్రేమగా చూశాడు. ప్రజలు అంత ఆనందం పొందారు. పూర్తిగా ఇక్కడ చెప్పారు, మనస్వీ తద్గతస్థస్య నిత్యం హృది సమర్పిత. సీతాదేవి ఏ ముహూర్తంలో రాముడికి భార్య అయ్యిందో అప్పటి నుంచి పూర్తిగా సీత రాముడి మనస్సులోనే ఉన్నది. సీతకి చెప్పకుండా రాముడు ఎక్కడికి వెళ్ళాడు? సీత లేకుండా భోజనం చెయ్యడు, ఏమీ తాగడు. సీత కూడా తన సేవలతో గుణాద్రూపగుణాఛ్యాపి అన్నారు. అంటే రూపంతో గుణములతోటి రాముడిని ఆకట్టుకుంది. రాముడు పూర్తిగా సీతా వశంలో ఉన్నాడు. సీత రాముణ్ణే ఆకర్షించింది. రాముడు తన ప్రవర్తనతో పూర్తిగా సీత మనస్సును ఆకట్టుకున్నాడు. సీత అంతకంటే ఎక్కువగా తన మంచి గుణములతో తన యొక్క సౌందర్యంతో రాముణ్ణి ఆకట్టుకుంది. అంటే చూసేవాళ్ళకి ఏమనిపిస్తుందంటే పేరుకి సీతలో ప్రాణం ఉంది కానీ సీత ప్రాణం రాముడిలో ఉంది అన్నారట. రాముడి ప్రాణం సీతలో ఉందిట. ఈ ఇద్దరు ఒకడ ప్రాణాలు మరొకళ్ళలో పెట్టుకు బతుకుతున్నారట. ఏం రాశారండి ఇక్కడ? గుణములతో, తన మంచి గుణములతో అంటే ఏమేమిటి? ప్రేమ, వినయం, ఆకర్షణ, ఇటువంటి వాటితో సీత రాముణ్ణి ఆకట్టుకుందిట. దీన్నే పోతన గారు అందమైన చిన్న పద్యంలో రాశాడు. సిగ్గుపడుట కల్గి సింగారమును కల్గి, సిగ్గుపడుట కల్గి సింగారమును కల్గి, భక్తి కల్గి చాల భయము కల్గి, నయము ప్రియము కల్గి నరనాథు చిత్తంబు సీత తనదు వశము చేసుకొనియే. సీత రాముణ్ణి ఎలా వశం చేసుకుంది? భార్య భర్తని వశం చేసుకోవాలంటే ఇలా ఉండాలట అని నేను అల్లా. రామాయణంలో చెప్పారు, భాగవతంలో చెప్పారు. రాముడు వచ్చినప్పుడు సీత అప్పుడప్పుడు సిగ్గుపడేదట. అప్పుడప్పుడు సిగ్గుపడుతున్న భార్య అంటే భర్తకి ఎంత ఇష్టమో. భర్తగా రాగానే ఏమిటి వచ్చావు అని ఇలా నిలబడితే వాడు అడిగిపోతాడు. అందుకని కొంచెం సిగ్గుపడాలి. సింగారమును కలిగి అంటే అలంకరించుకోవాలి. భర్తగారు రాగానే వాడు చెమట కొట్టు శరీరంతో ఉంటే వాడు ఏముంటాడు? కాబట్టి చక్కగా అలంకరించుకుని సెంటు కొట్టుకుని వస్తే వాడు ఫెయింట్ అయిపోతాడు, లేకపోతే అడవిలోకి వెళ్ళి సెయింట్ అయిపోతాడు. అందువల్ల శుభ్రంగా సెంటు తీ కొట్టుకుని అలంకరించుకుని వచ్చేది. తర్వాత ఏం చేసేదట? భయము కలిగి భర్త దగ్గర అప్పుడప్పుడు భయపడుతున్నట్టు నటించాలి. భయపడిపోకూడదు కానీ అయిపోయి భయం వస్తారండో అనాలి. ఆ మాత్రం భయం నటించాలి. భయపడుతున్న భార్య అంటే దిక్కుమాలముగుడికి ఏమిటో తెలియదు కానీ మా ఆవిడికి నేనంటే అంత భయం భక్తి అని అంటాడనమాట. అంతేగాని ఎప్పుడూ భయం లేకుండా ఉంటే ఏడిపించేస్తుందని అంటాడు. అందుకని భయము చూపించేది, భక్తి చూపించేది, వినయం చూపించేది, ప్రేమ చూపించేది. ఇలా తన ప్రవర్తనతో సీత రాముణ్ణి వశం చేసుకుంది. సీత లాంటి భార్య దొరికితే భర్త ఏకపత్ని వ్రతుడు కాకుండా ఉంటాడా అన్నారు. ఈ విధంగా వాళ్ళిద్దరూ ఎలాంటి వాళ్ళు? శరీరములు రెండు కానీ హృదయే పరివర్తతే, ఒకటే హృదయంగా ఉన్నారు. ఆ మహాత్ములు ఆదిలక్ష్మీనారాయణుల్లా కాలక్షేపం చేశారు.